పుత్ర సంతానం కోసం ఆవు నెయ్యిని నైవేద్యం పెట్టి అమ్మ నర్చన చేసే ఒక విధానం ఉంది. దానికి ఏమిటంటే విధానం, అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పూజామందిరంలో పెట్టుకుని యథాశక్తిగా అర్చన చేసి ప్రతిరోజు తాజాగా తీసినటువంటి ఆవు వెన్న అమ్మకి నైవేద్యం పెట్టాలి. వెన్న, ఆవు వెన్న, మళ్ళీ గేదె వెన్న కాదు, గేదె పాలని తోడు పెట్టి పెరుగు చేసి పెరుగులో నుంచి వెన్న తీసి అది నైవేద్యం పెడితే పనికిరాదట. కేవలం ఆవు పాల నుంచి వచ్చేటటువంటి వెన్న. మళ్ళీ ఆవు పాలలోంచి వచ్చే వెన్న అన్నాం కదా అని పాలల్లో మెషిన్ పెట్టి వెన్న తీస్తారు తెలుసుగా మీకు, అది పనికిరాదు. ఇప్పుడు చాలా చోట్ల ప్యాకెట్లు అమ్ముతున్నారే, అవి డైరెక్ట్గా పాలల్లో మెషిన్ పెట్టి తీస్తారు. అమెరికాలో అన్నీ అవే, లండన్ అంతా అదే. ఆ వెన్న పనికిరాదు. ఆవు పాలు తేవాలి, వాటిని కాచాలి, తోడు పెట్టాలి. తోడు పెడితే అది పెరుగు అవుతుంది. పెరుగుని పూర్వం కవ్వం అని ఒకటి ఉండేది రెండు ఇళ్లలో, దాంతో అలా చిలికేవారు. చిలికితే అందులోంచి వెన్న వచ్చేది, ఆ వెన్నని కాస్తే నెయ్యి అవుతుంది అనమాట. అలా కాచకుండా వెన్నని, తాజా వెన్నని అమ్మకి నైవేద్యం పెట్టాలి. ఆ వెన్న లలితా సహస్రనామ పారాయణ అయిపోయాక ఈ దంపతులు ఇద్దరే తినాలి. ఎవరికి సంతానం కావాలనుకున్నారో వాళ్ళు తినాలి. అలా చేస్తే 40 రోజుల పాటు వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. నవనీతం ప్రదద్యాత్తు పుత్ర లాభం భవే ధ్రువం అని ఉంటుంది చూడండి లలితా సహస్రనామంలో, ఉత్తర పీఠికలో. సహస్రనామం చదివాక ఉత్తర పీఠిక అని ఉంటుంది మహామహిమ, అందులోనే చెప్పాడు ఈ విషయాన్ని. మళ్ళీ ఈ వెన్న ఏ రోజుకు ఆ రోజే తీయాలి. నిన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీస్తే అది నవనీతం కాదు, అది తాజా వెన్న కాదు. ఏ రోజుకు ఆ రోజే చెయ్యాలి, ఆవు పాలతోటే తీయాలి. ఈ నైవేద్యం పెట్టిన వెన్న పారాయణ చేసుకున్న దంపతులు మాత్రమే తినాలి, భార్యాభర్తలు ఇద్దరే తినాలి. మళ్ళీ బయటవాడికి పెట్టకూడదట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ నైవేద్యం వాళ్ళే తినాలి. పులిహార అంటారు, అది అందరికీ పెట్టచ్చు. మళ్ళీ వీడు ఒక్కడే తినాలంటే అంత పులిహార వీడు ఒక్కడే తింటాడు. కాబట్టి నవనీతం మాత్రం దంపతులే తినాలి. మళ్ళీ కొందరికి వెన్న అంటే ఎలర్జీ అవునా, అందుకని ఏం చేశారు, నువ్వు ఎంత తినగలవో అంతే పెట్టు, పెసరే పెట్టు, అప్పుడు మీ దంపతులకి మంచి సంతానం కలుగుతుంది. ఈ సంతానం వల్ల దంపతులు శాశ్వతంగా కలిసి ఉంటారట. ఒక్కసారి సంతానం కలిగాక ఇంక అంత తేలిగ్గా వాళ్ళు విడిపోరు, ఎందుకని అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగింది కనుక. ఈ విధంగా దంపతుల్ని కలిపి ఉంచి సంతానం ఇచ్చేటటువంటి ప్రక్రియ వెన్న నైవేద్యం పెట్టి అమ్మని పూజించే ప్రక్రియ. కాబట్టి కశ్యప, నువ్వు 40 రోజుల పాటు నీ భార్యా సమేతంగా శ్రీ జగదంబా పూజార్చన విధానాన్ని స్వీకరించు. రోజు నైవేద్యం పెట్టు ఆవు వెన్న, అది మీ దంపతులు తినండి. మధ్యలో భార్య బయట ఉంటే 4 రోజులు ఆపేయాలి, మళ్ళీ 5వ రోజు నుంచి పూజ కొనసాగించాలి. ఎందుకంటే 40 రోజులు అనగానే మరి మధ్యలో ఆడవాళ్ళకి అడ్డు వచ్చి తీరుతుంది కనుక. ఇలా చెయ్యండి అనగానే కశ్యపుడు, నా భార్యా సమేతంగా అమ్మవారి అర్చన చేస్తాను, నవనీతం నైవేద్యం పెడతానని సంకల్పించాడు. తీరా నైవేద్యం పెట్టడానికి నవనీతానికి ఆయన దగ్గర ఉన్న ఆవులన్నీ చూడు ఆవులు అయ్యాయిట. ఆ టైంలో ఆయన దగ్గర ఆవులు ఉన్నాయి, ఈ గోవులన్నీ ఒకేసారి గర్భం ధరించాయి. ఇవి ఎప్పుడు ప్రసవిస్తాయి, ఎప్పుడు పాలు వస్తాయి, ఇదంతా పెద్ద ప్రక్రియ కదా, పూజ ఏమో చెయ్యాలని సంకల్పించాను, ఆవులు చూడువి. అందుకని నేను వెంటనే వెళ్ళి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి, వరుణ నీ దగ్గర కామధేనువు యొక్క కుమార్తె ఉన్నది నందినీ దేవత, ఆ నందినిని నాకు ఇయ్యి. ఓ 40 రోజుల పాటు నేను ఆ నందినీ దేవత యొక్క పాలని స్వీకరిస్తాను, ఆ పాలని తోడు పెడతాను, అందులోంచి వచ్చిన వెన్నని అమ్మకి నైవేద్యం పెడతాను. ఈ 40 డేస్ ఈ ఆవును జాగ్రత్తగా చూసుకుంటాను, దాన్ని పోషిస్తాను, సేవిస్తాను, 40 రోజులు అర్చన అయిపోయాక నీ ఆవు నీకు ఇస్తానన్నాడు వరుణదేవుడు. తథాస్తు, కశ్యపుడు అడిగితే కాదంటానా, తీసుకోవాలి మిస్టర్ కశ్యప్ అని ఈ ఆవును ఆయనకి ఇచ్చాడు. ఆవును తెచ్చుకున్నాడు ఈయన. అనుకున్నట్టుగా 40 రోజులు శుభ్రంగా సక్రమంగా అర్చన చేశాడు అమ్మవారి అర్చన. ఆవు పాలను పెతికేవాడు స్వయంగా తానే, భార్యకి ఇచ్చేవాడు. అదితే ఆ పాలు ప్రతిరోజు రాత్రిపూట కాచేది, రాత్రిపూట చల్లారాక తోడు పెట్టేది, పొద్దునకి అది పెరుగు అయిపోయేది. ఆ పెరుగుని ప్రొద్దుటే చిలికేది, వెన్న తీసేది. వెన్న తీశాక ఇద్దరు కూర్చుని అమ్మవారిని అర్చించేవారు, ఈ వెన్న నైవేద్యం పెట్టేవారు. పూజ అయిపోయాక ఆఖరిన వెన్న తినేవారు, మధ్యలో తినేయకూడదు. మళ్ళీ బాగుంది రుచిగానని ఇంత నైవేద్యం పెట్టి మధ్యలో ఓం శ్రీమాత్రేణ మహా అని కొంచెం వెన్న నాకూడదు. ఆఖరినంతా స్వస్తి అయ్యాక అప్పుడు మాత్రమే వెన్న తినాలి. ఎందుకంటే నాకు తెలియక నా చిన్నప్పుడు ఎవరో వెన్న నైవేద్యం పెడితే మధ్యలో తెలియక నాకేసాను వెళ్ళి. నేను చిన్న కృష్ణుడిలాగా 6 ఏళ్ల వయసులో నాకేం తెలుసు, నాకు వెన్న పూస అంటే చాలా ఇష్టం. సరే మొత్తం మీద ఏమైతేనే 40 రోజులు గుర్తయింది కదా. అయిన తర్వాత ఈ ఆవుని పట్టుకుని తిరిగి కశ్యపుడు వరుణునికి ఇవ్వలేదు. ఈ ఆవు తనంత తానే పాలిస్తుంది. ఇది ఎప్పుడూ చూడదవదు, అయినా కూడా పాలిస్తుంది. ఈ ఆవు వల్ల ఎన్నో సుఖాలున్నాయి. ఇది కోరిన కోరికలు తీర్చే కామధేను నందినీ దేవత. ఈ ఆవు నా దగ్గర ఉంటే నాకు బాగుంటుంది అనుకుని ఈ ఆవుని తిరిగి పూజ అయిన తర్వాత 40 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మండల దీక్ష పూర్తయిన తర్వాత కశ్యపునికి ఇవ్వలేదు. కశ్యపుడు వరుణునికి ఇవ్వలేదు. పాపం వరుణదేవుడు 40 రోజులు అన్నాడు, 240లు అయ్యింది, అయినా ఇవ్వటం లేదని ఒక రోజున ఒక దూతని పంపాడు. నాయన కశ్యప ప్రజాపతి, ఆవుని తిరిగి నాకు పంపించు, 40 కాస్త 240 అయ్యాయి, దీక్ష పూర్తయ్యాక నా ఆవును నాకు ఇవ్వడం ధర్మం కదా అన్నట్ట. ఇంకా ఇంకో 40 రోజుల తర్వాత అన్నట్ట. ఇలా ఎప్పటికప్పుడు ఆయన కబురు పెట్టేవాడు. ఈయన ఇంకో 40 అని 5 ఏళ్ళు అట్టే పెట్టేసుకున్నాడు ఆవు, స్వార్థం వల్ల, వ్యామోహం వల్ల. దాంతో వరుణదేవునికి ఆగ్రహం కలిగింది, పరుల యొక్క సొమ్మును అపహరించడం పాపం, అందులో ఆవును అపహరించటమా? ఆవు అపహరింపబడిందంటే అది చావుతో సమానం. ధర్మాత్ముడివి, ప్రజాపతివి, పైగా దేవతల్ని దానవుల్ని అందరినీ కన్నవాడు, నువ్వేం సామాన్యుడివా? కశ్యపుడి యొక్క పెద్ద భార్య అదితి కొడుకే ఇంద్రుడు. ఈ పూజ అయ్యాక ఇంద్రుడు పుట్టాడు ఆయనకి, దేవతలు పుట్టారు. ఇంద్రాది దేవతలు నీ పిల్లలు, అంటే 3 లోకాలు పరిపాలించేటటువంటి దేవతలకి తండ్రివి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వంటి వాళ్ళంతా దితి కొడుకులు, అటు రాక్షసులకి తండ్రి ఆయనే. వినత కొడుకులు గరుత్మంతుడు మొదలైన వాళ్ళు, అంటే గరుడాది పక్షులకి తండ్రి. సురస నాగమాత, సురస కొడుకులు పాములు, కద్రువు కొడుకులు ఆదిశేషుడు లాంటి వాళ్ళు. ఇలా ఎన్నో జాతులను పుట్టించిన మహాత్ముడివి, పరద్రవ్యాన్ని అపహరిస్తావా? అందున ఆవును అపహరిస్తావా? ఆఖరిసారి అడుగుతున్నాను, ఇస్తావా లేదా అంటే ఇవ్వను పోవను, ఏం చేసుకుంటావో చేసుకున్నాడు ఈయన, తెగించాడు ఈయన. దాంతో వరుణునికి కోపం వచ్చింది. శీఘ్రకాలంలో మానవ జన్మెత్తుదువుగాక, ఆ మానవ జన్మలో నీ పిల్లలు నీకు దూరం అయిపోతూ ఉంటే అలో లక్షణాన్ని జైల్లో పడియాడు, కారాగారంలో ఏడుస్తూ ఉండన్నాడు. ఆవు దూరం అయిపోయి ఆవు యొక్క పిల్లలు గిజగిజలాడి ఏడుస్తున్నాయి. ఈ నందినీ దేవతకి కొన్ని దూడలు ఉన్నాయి, ఆ దూడలు రోజు అంబా అంబా అని ఏడుస్తున్నాయి. ఆవుని ఎత్తుకుపోయి దూడలకి తల్లిని దూరం చేసిన దుర్మార్గుడు నువ్వు, పో మానవ జన్మెత్తి చెరసాలలో నానా యాతనలు పడు అన్నాడు అని శపించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, నా ఆవును అపహరించి కశ్యపుడు ఇవ్వలేదు, శపించాను, దానివల్ల నాకు కోపం వచ్చి శాపం పెట్టడమైనా తప్పు చేశాను అంటే బ్రహ్మ తప్పేం చేయలేదు అని కశ్యపుని పిలిచి మందలించి, ఈ వరుణుని ఆవుని తిరిగి ఇచ్చేయి, ఇవ్వకపోతే సర్వనాశనం చేస్తాను అని ఆవుని తిరిగిప్పించి, వరుణుని శాపం నీకు ఫలించుగాక, ద్వాపర యుగంలో వసుదేవుడు అనే పేరుతో నువ్వు పుడతావు, అప్పుడు యదువంశంలో పుట్టి పెళ్ళయిన వెంటనే అదితి దేవకి అనే పేరుతో పుడుతుంది, నీకు మళ్ళీ భార్య అవుతుంది. ఈ దేవకిని పెళ్లి చేసుకున్నా చెరసాల పాలైపోతావు, జైల్లో పడుండు, ఆవుని ఎత్తుకుపోయిన పాపానికి వరుణ శాపానికి గురై కారాగారంలో పడుండు అని శపించాడు. అదిగో ఆ కశ్యపుడు ఆ విధంగా శాపగ్రస్తుడై వసుదేవుడిగా పుట్టాడు. ఇంకా అదితి ఏం చేసింది? అదితి ఒకరోజున ఇంద్రుణ్ణి పిలిచింది, ఇంద్ర నా చెల్లెలు దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టాడు, వాళ్ళని నువ్వు ఎలాగో విష్ణుదేవుని సహాయంతో చంపావు, ఈ మధ్యన దితి మళ్ళీ గర్భం ధరించింది, ఆ గర్భం నాశనం చేసేయండి అనగానే ఇంద్రుడు, మా పిన్ని మళ్ళీ ఎలా గర్భం ధరించింది అంటే, అప్పుడు ఆ కథంతా అదితి కొడుక్కి చెప్పింది ఇంద్రుడికి. దితి ఒకరోజున భర్త కశ్యపుణ్ణి పిలిచింది, ఏమండి ఎప్పుడు చూసినా దేవతలు అభివృద్ధి చెందుతున్నారు, నా పిల్లలేమో దేవతల చేతిలోనో లేక విష్ణువు చేతిలోనో నాశనం పొందుతున్నారు, సమస్త లోకాలలో జయము తప్ప అపజయము ఎరగని వాళ్ళు, చావు లేని వాళ్ళు, బలవంతులైన కొడుకులు నాకు కావాలి, ఇంద్రుడి చేతిలో చావు లేని కొడుకులు కావాలి, ఈ కొడుకులు కావాలంటే ఏం చెయ్యాలని అడిగింది. ఎందుకంటే అంతకు పూర్వం పాప హిరణ్యాక్ష హిరణ్యకశిపులు చచ్చిపోయారు, వాళ్ళు లోకకంటకులు, లోకకంటకులైనా తల్లికి బిడ్డలు పెట్టలే కదా, అందుకని తన కొడుకులు గొప్పవాళ్ళని అనుకునేది. ఆవిడ ఎంత పాపాత్ముడైనా ప్రతివాడు తన కొడుకు అనుకుంటాడు, ఇతరుల కొడుకులు తిడతారు. మనం చూస్తున్నాగా నేనే ధర్మబద్ధ పరిపాలన చేస్తున్నాను అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు పాపం, అనుకుని అసలు ధర్మాత్ముడిని తిడతారు. అలాంటి దితి, నాకు గర్భం రావాలి, నాకు మంచి కొడుకులు పుట్టాలి, ఆ పుట్టేటటువంటి కొడుకు ఇంద్రుడి చేతిలో చావకూడదు, ఇంద్రాదుల గౌరవం అందుకోవాలి, ఇటువంటి కొడుకు పుట్టాలంటే ఏం చెయ్యాలి అని కశ్యపుణ్ణి అడిగింది. అప్పుడు కశ్యపుడు, పయఃపానము అని నీకు ఒక వ్రతం చెబుతున్నాను, 40 రోజుల పాటు ఆవు పాలు తాగుతూ అమ్మవారిని అర్చించు, నీకు కడుపు వస్తుంది, గర్భం వచ్చాక కొన్ని నియమాలు పాటించు. ఏమిటా నియమాలు? పగటిపూట నిద్రవద్దు, మలమూత్ర విసర్జన చేశాక, మల విసర్జన కడితే స్నానం చెయ్యి, మూత్ర విసర్జన కడితే కాళ్ళు కడుక్కో, కాళ్ళు కడుక్కోకుండా పడుకోకు ఎప్పుడు కూడా. తర్వాత జుట్టు విరబోసుకో. పూర్వం జుట్టు నోటి ఉండేది కదా, దాని చక్క జడాన్ని వేసుకునేవారు, జడ నోటి ఉండేది, ఆ జడ వేసుకోవాలి తప్ప నువ్వు విరబోసుకోకు. పేలు గడప మీద కుక్కకో. ఇలా నియమాలు చెప్తే అలాగేనండి అంది అన్నట్టే ఆవిడ అమ్మవారిని ఉపాసించింది, గర్భం ధరించింది. ఇప్పుడు మీ పిన్ని దితి నా భర్త ద్వారా అమ్మవారి ఉపాసనా బలంతో గర్భం ధరించింది. ఆ గర్భం నుంచి పిల్లాడు పుట్టాడంటే నీ చేతిలో చావడు, వాడంత గొప్పవాడై పుడతాడు. ఆ గర్భం గర్భంలోనే నాశనమైపోవాలి. పిల్లాడు పుట్టాడా నీ కొంప ముంచుతాడు. నువ్వు ఏం చేస్తావో, మీ పిన్నిని ఆకట్టుకుని సమయం చూసి ఆ కడుపుని నాశనం చేసేయి అని అదితి తన చెల్లెలి కడుపుని పాడు చేయమని ఇంద్రుడిని పురమాయించింది. ఇంద్రుడికి కూడా భయమేగా, ఈ దితి కడుపులోంచి వచ్చే రాక్షసుల వల్ల ప్రమాదం అనుకుని అమ్మా ఈ కడుపుని ఎలా పాడు చేయొచ్చని అడిగాడు. మీ నాన్నగారు దితికి కొన్ని సూచనలు చేశాడు. పగలు నిద్రవద్దని, మూత్ర విసర్జన కడితే కాళ్ళు కడుక్కోవాలని, మల విసర్జన కడితే స్నానం చేసేయాలని, జుట్టు విరబోసుకోకూడదని, పట్టపగలు పేలు కుక్కుకోవద్దు గడప మీదని, ఇలా కొన్ని నియమాలు చెప్పాడు. ఈ నియమములలో ఏ నియమం తప్పినా నువ్వు ఆ కడుపులోకి వెళ్ళి ఆ బిడ్డను చంపగలవు. ఆవిడ్ని నియమం తప్పినప్పుడు కడుపులో ప్రవేశించి బిడ్డను చంపేటట్టుగా చెయ్యాలంటే భక్తితో సేవించాలి. నువ్వు వెళ్ళి మీ పిన్నిని ఆకట్టుకో, ఆవిడకి సేవ చెయ్యి, సమయం చూసుకో. అప్పుడు ఆవిడ కడుపుని పాడు చేయనగానే ఇంద్రుడు వినయంగా వచ్చి పిన్ని గారి కాళ్ళకి నమస్కరించి, పిన్ని నా బంగారు గిన్ని, నిన్నే నేను నా కన్న తల్లి కింద భావిస్తున్నాను. తెలియక ఒకప్పుడు నీకు అవమానం కలగజేసిన మాట నిజమే, అయినప్పటికీ మా అమ్మకి సొంత చెల్లెలివి నువ్వు, పైగా మా నాన్నగారికి భార్యవి, రెండో భార్యవి, వీళ్ళంతా అక్క చెల్లెలే కదండి, అదితి దితి వీళ్ళంతా కశ్యపుడి భార్యలు, భార్యల్లో కూడా సొంత అక్క చెల్లెళ్ళు అంతా దక్షుడు కూతుళ్ళే. కాబట్టి సొంత అక్క చెల్లెళ్ళు ఒక భర్త యొక్క భార్యలు, అందున నువ్వు నా పిన్నివి, నీకు ఈరోజు నుంచి పురుడు వచ్చేదాకా నేను సేవ చేస్తాను. పిన్నికి సేవ చేస్తే పాపాలు పోతాయి. ఒకప్పుడు నీ గర్భాన్ని పాడు చేసిన పాపాలు పోవాలంటే ఇప్పుడు నీకు సేవ చేయాలి. గర్భవతివి, అలసిపోతావు, ఆయాసంతో ఉంటావు, అందుకని నీ కాళ్ళు నొక్కుతాను, జడ వేస్తాను, ఆవు పాలు పట్టుకొచ్చి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను, పళ్ళు పెడతాను, నేను చక్కగా చూసుకుంటాను పిన్ని అనగానే ఈ తీయని మాటలకి లొంగిపోయి, అలాగే నాయన జాగ్రత్తగా నాకు సేవ చెయ్యే అంది. ఇక అక్కడి నుంచి ఇంద్రుడు ఈ గర్భవతికి ఒక నెలలాళ్ల పాటు రోజు నిజంగానే సేవ చేశాడు. ఆవిడ పడుకున్నా కూర్చున్నా కాళ్ళు నొక్కేవాడు, గర్భవతులు కొంచెం కాళ్ళు లాగుతాయట, నేను గర్భవతిని అయ్యే అవకాశం లేదు కనుక నాకు తెలియదు కానీ గర్భవతులు చాలామంది చెప్పారు పాపం కాళ్ళు లాగుతాయండి, అప్పుడు కొంచెం ఎవరన్నా నొక్కితే బాగుండన్నారు పాపం. అలాగే నొక్కకుండా ఉన్నారా ఈ పక్కవాళ్ళు, ఇంచుమించుగా భార్యలకి ఎప్పుడో అప్పుడు పాదసేవ చేసిన పుణ్యాత్ములు ఏం ఎరగనట్టుగా ఇప్పుడు కూర్చుంటారు కానీ సరే. మొత్తం మీద ఈయన అలాగ మొత్తం మీద తల్లిగారికి పాదసేవ చేశాడు. ఎన్ని రకాలుగా సేవించాలో అన్నీ సేవించాడు, పళ్ళు ఇచ్చేవాడు, పాలు ఇచ్చేవాడు. కానీ ఇదంతా ఎందుకు చేసేవాడు, ఎప్పుడైనా ఈవిడ అశుచిగా ఉండకపోతుందా అంటే నియమాలు ఉల్లంఘించకుండా ఉంటుందా, పగల పడుకుంటుందేమో, పడుకుంటే కడుపులోకి వెళ్ళి ఆ కడుపును నాశనం చేద్దాం, మలమూత్ర విసర్జనకి వెళ్ళాక శుచిగా లేకుండా కాళ్ళు కడుక్కోకుండా పడుకుంటే అప్పుడు ఆ కడుపుని పాడు చేద్దాం, చుట్టు విరబోసుకుంటే అప్పుడు నా మహిమతో ఆవిడ గర్భంలో ప్రవేశించి వజ్రముతో ఆ పిండాన్ని నాశనం చేసేద్దాం, ఇలా కోరికతో ఆవిడకి సేవ చేశాడు, సమయం కోసం చూశాడు. కానీ దితి ఎప్పుడూ నియమం ఉల్లంఘించకుండా మూత్ర విసర్జనకి వెళ్ళిందా కాళ్ళు కడుక్కునేది, మల విసర్జనకి వెళ్ళేదా స్నానం చేసేది, ఎప్పుడు జుట్టు విరబోసుకునేది కాదు, గడప మీద పేలు కుక్కేది కాదు, ఇలా జాగ్రత్తగా గర్భాన్ని కాపాడుకుంది. ఇంకా 7వ మాసం వచ్చింది ఆవిడికి. 7వ మాసంలో మాత్రం ఏం చేసిందిట, ఒక రోజున మూత్ర విసర్జనకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి ఓపికపోయి బద్ధకించి వచ్చి మంచం మీద పడిపోయి నిద్రపోయింది. దొరికే ఓపిన్ని అనుకున్నాడు ఈయన. శుచిగా లేకుండా పడుకున్నావుగా, ఇక నీ కడుపుని పాడు చేయగలను అనుకుని, శుచిగా లేకపోతే మాత్రమే ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి ఆ కడుపుని పాడు చేయగలడు. ఆవిడ శుచిగా ఉంటే నియమాలతో ఉంటే ఏం చేయలేడు కదా. అందుకని వెంటనే వజ్రం పుచ్చుకుని సూక్ష్మరూపంతో ఆవిడ గర్భంలో దూరిపోయాడు. గర్భంలో ప్రవేశించి ఆ కడుపులో ఉన్న పిండాన్ని ఫట్ ఫట్ అని 7 ముక్కల కింద కొట్టేశాడు వజ్రంతో. ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లాడు గట్టాడండో, 7 ముక్కలు అయిపోతే 7 ముక్కలు 7 బాలురు కింద మారిపోయారట. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క మగపిల్లాడైపోయాడు. అదిగో అప్పటి నుంచి గట్టి పిండం రా అనడం మొదలెట్టారు. పిండం దొరికితే అది ఒక్కొక్క పిండం ముక్కల్లా ఒక్కొక్క పురుషుడిగా మారడం వల్ల ఒరే నువ్వు గట్టి పిండానివిరే అన్నారన్నమాట. ఇలా పుట్టింది ఈ సామెత. ఆ పిల్లలు ఏడు ముక్కలైపోయి కేర్ కేర్ అని ఏడవడం మొదలెట్టారు. అంటే కేర్ తీసుకోమని ఏడుస్తారు, ఇంగ్లీష్ కూడా వచ్చిందండి వాళ్ళకి, అందుకని కేర్ కేర్ అని ఏడవడం మొదలెట్టారు. దాంతో ఇంద్రుడికి మతిపోయి మా రుధ అంటే ఏడవండి, మా రుధ అంటే ఏడవకండి నాయన, ఏడవకండిరా బాబు అని మళ్ళీ ఒక్కొక్క ముక్కని ఏడేసి ముక్కల కింద కొట్టేశాడు. అంటే ఏడేళ్ళు 49 ముక్కలు కొట్టాడు. 49 ముక్కలు 49 బాలురు కింద మారిపోయి మళ్ళీ వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. దాంతో ఇంద్రుడికి మతిపోయింది, ఏ వీళ్ళు చావర్రా, ఎన్ని ముక్కలు కొట్టినా అన్ని ముక్కలు అన్ని పిల్లలు అవుతున్నారు, ఇంకా కొడితే ఇంకా పిల్లలు తయారవుతారేమో అని అనుకుని గర్భంలోంచి బయటకు వచ్చేసాడు. ఈలోపు ఈ కడుపులో ముక్కల్ని కొట్టడం, ముక్కలేమో పిల్లలైపోవడం, పిల్లలంతా ఏడవడంతో నిద్రపోతున్నటువంటి దితికి మెలకు వచ్చింది. కడుపులో ఏదో కొంచెం గడబడగా ఉందిట. అంటే ఇంత జరుగుతుంటే పిసర గడబడ అనిపించింది, కానీ ఆవిడికేమనిపించలేదు, ఆవిడ గొప్ప పిండం. లేకపోతే కడుపులో పిండాన్ని నరికేస్తుంటే సిజేరియన్ ఆపరేషన్ చేయడం కంటే భయంకరంగా నరుగుతూ ఉంటే కూడా ఆవిడకి ఏమనిపించలేదట. కొంతమంది ఆడవాళ్ళకి భలే స్టామినా ఉంటుంది, భలే గొప్ప బలం ఉంటుంది. ఆ బలంతో ఆవిడ తట్టుకుని ఏం జరిగింది అంది. వెంటనే ఇంద్రుడు గర్భంలోంచి వచ్చి పిన్ని నన్ను క్షమించి పిన్ని అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆవిడ దివ్య దృష్టితో చూసింది, ఆవిడకి విషయం అర్థమైపోయింది. దుర్మార్గుడా, ఏమిట్రా ఈ పని, పిన్ని పిన్ని అని కాళ్ళు పట్టుకుని నా కడుపుని తన్నుతావా అంటే నేనేం చెయ్యను, మా అమ్మ పురమాయించిందిలాగా పిల్లాడు పుడితే వాడు ఎక్కడ మా దేవతలకి శత్రువు అవుతాడో, దేవతలకి ప్రమాదం తెచ్చి పెడతాడో అని నా గర్భం నాశనం చేయమని పంపింది. అమ్మ మాట కదా మరి, అమ్మ మాట బంగారు బాట అనుకుని వచ్చేసాను నేను, నన్ను క్షమించు, శత్రువుల్ని నాశనం చేయటం రాజుల కర్తవ్యం కదా, ఇంకెప్పుడు చేయను. నీ పిల్లలు అదృష్టవంతులమ్మా, ముందు 7 ముక్కలు కొట్టాను, వాళ్ళు 7 పిల్లలు అయ్యారు, మళ్ళీ 7 ముక్కలు కొట్టాను, 7 49 ముక్కలు అయ్యాయి. ఈ 49 ముక్కలు 49 పిల్లలు అయ్యారు. ఈ పిల్లలు ఏడుస్తూ ఉంటే నేను మా రుధ అంటే ఏడవకండి అన్నాను, కాబట్టి ఈ పిల్లల్ని ఇప్పుడే నీ కడుపులోంచి బయటికి తీసి మరుత్తు అని పేరు పెడతాను, ఏడవద్దు అన్నాను కాబట్టి వాళ్ళు మరుత్తులు అవుతారు. ఈరోజు నుంచి వీళ్ళకి మరుద్గణములు అని పేరు పెట్టి ఈ దేవతల్ని నా స్వర్గంలోకి పట్టుకుపోయి నా సింహాసనం పక్కనే సీట్లు వేసి కూర్చోబెడతాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. వీళ్ళు సర్వకాల సర్వావస్థల్లో నాకు స్నేహితులు అవుతారు, శాశ్వతంగా దేవతలు అవుతారు, మరుద్గణములు అనే పేరుతో పవిత్రులు అవుతారు అని ఇంద్రుడు వాళ్ళకి నిజంగా పదవిచ్చాడు. ఇప్పటికి కూడా ఇంద్రుడి పక్కనే కూర్చుంటారు వాళ్ళు, వాళ్ళని మరుద్గణాలు అంటారు. ఈ మరుత్తులు అనే దేవతలు ఇలా పుట్టారు. చూసారా, దైవానుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహంతో కదా ఆవిడ గర్భం పొందింది. అమ్మ అనుగ్రహముతో గర్భములో ప్రవేశించిన ఆ పిండం 49 రూపములతో దేవతలుగా మారిపోయారు. అది అమ్మ అనుగ్రహంతో వచ్చే సంతానం అంటే. జగన్మాతను పూజించే వాళ్ళు పిల్లల్ని పొందితే ఆ పిల్లల్ని అకాలములో చంపలేరు, చివరికి వాళ్ళు దేవతలు అయ్యారు. ఇంద్రుడు ఎప్పుడైతే దేవతలుగా మార్చి ఈ మరుద్గణాలను అక్కడికి పట్టుకుపోయాడో దితి ఇంద్రుడి మీద కోపగించలా, అసలు ఇంద్రుడిని ఇలాగా ఈ పని చెయ్యమని ప్రోత్సహించింది ఎవరు, మక్క అని వెంటనే అదితిని పిలిచింది. అదితి ఎంత నీచురాలిగా నువ్వు, అక్క వయ్యుండి చెల్లెలి గర్భాన్ని పాడు చేయమని కొడుకును పంపుతావా, ఏదో అమ్మవారి అనుగ్రహం వల్ల నా పిల్లలు బతికి పట్టగట్టారు, ఇంద్రుడికి మిత్రులు అయ్యారు, దేవతలు అయ్యారు, యుగాంతం వరకు చిరంజీవులుగా ఉన్నారు, లేకపోతే ఏమైపోయేదాన్ని నేను, నా కడుపుని పాడు చేయమంటావా, నీకిదే నా శాపం, నీకు వరుసగా 7 కొడుకులు పుడతారు భవిష్యత్తులో వేరే జన్మెత్తినప్పుడు, ఆ జన్మలో 6 కొడుకులు నీ కళ్ళ ముందు నీ సోదరుడి చేతిలో దుర్మరణం పాలైపోతూ ఉంటే పిల్లల కోసం అలమటించి 7 పిల్లాడు మాత్రం వేరే చోట మరో గర్భంలో ప్రవేశించి పుడతాడు, ఈ విధంగా 7 గర్భములకు దూరం అవుతాయి, అష్టమ గర్భం మాత్రం నిన్ను రక్షిస్తుంది అని శాపం పెట్టింది. ఆ శాపం వల్ల అదితి దేవకిగా పుట్టి పుట్టి పుట్టగానే పిల్లల్ని కోల్పోయి ఏడ్చింది. ఇంతోంది ఫ్లాష్ బ్యాక్. అంటే కర్మాచరణములో తేడా వస్తే అహంకారంతో కానీ లేక అధర్మంతో కానీ పనులు చేస్తే దాని ఫలితం అదితి కశ్యపుడు అనుభవించారు. కశ్యపుడికి వరుణదేవుని శాపం, అదితికి దితి శాపం వచ్చాయి. ఆ ఇద్దరు దంపతులై మళ్ళీ పుట్టారు. అందుకే ద్వాపరయుగంలో అదితేమో దేవకిగా, కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా పుట్టి దంపతులై 6 పిల్లల్ని కన్నారు. చూశారుగా మీరు, పిల్లలు పుట్టి పుట్టగానే జాతం జాతం పుట్టి పుట్టగానే కౌశుడి చేతిలో చచ్చిపోయారు ఈ దితి శాపం వల్ల. 7 కొంతకాలం పాటు దేవకీ గర్భంలో ఉండి రోహిణీ గర్భంలో ప్రవేశించి పుట్టాడు. అంటే పుట్టడం రోహిణి కడుపులోంచి బయటకు వచ్చాడు ఆయన. అంటే 7 కొడుకులకి చిన్నప్పుడే దూరం అయింది. ఎప్పుడో 8 నిండాక కదా బలరాముడిని చూసింది. కృష్ణుడు పుట్టాక జాతకం మారింది. కాబట్టి ఎంత గొప్పవాడైనా రాగద్వేషములతో ఉంటే చేసిన పనికి తగిన ఫలితం అనుభవిస్తాడు. కాబట్టి ఏ పని చేసినా పవిత్రంగా చెయ్యాలి. హరి నారాయణ అనుకో హరిభక్తుడవైతే, లేదా పరమేశ్వర పార్వతీ వల్లభ అనుకో, లేదా జగదంబ మాత శ్రీమాత అనుకుని పని చెయ్యి. చేసేటప్పుడు కామక్రోధాదులు లేకుండా చెయ్యి. దురహంకారం విడిచిపెట్టు. అసలు నిజంగా భగవద్భక్తులకైతే ఆవేదన ఉండదటండి. కొంతమంది పని మొదలుపెట్టి హడావుడి పడిపోతారు, ఎందుకో కంగారు పడిపోతారు. అసలు కంగారు దేనికి? నీకు చిత్తశుద్ధి ఉంటే నిశ్చింతగా నీ పనులు అవుతాయి. నీ పనులు అవడం లేదంటే నీ మనస్సులో లోపం ఉంది. మేము ఎప్పుడు అంత ధైర్యంగానే ఉంటాం. నేను నా దగ్గర ఏం డబ్బు ఉందండి, ఒకప్పుడు నేను అంత పెద్ద గుడి కట్టానంటే అనేక ప్రతిష్టలు చేయగలిగాను. ఆ తర్వాత ఎంతో ఖర్చు పెట్టి అమ్మవారికి ఒక కవచం చేయించగలిగాను, బంగారు కవచం. కానీ ఏనాడు నా దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే పైసా లేకుండా మొదలు పెట్టినా ఆ పని తనంత తానే అయిపోయేది. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే బంగారు కవచం అమ్మవారికి తొడుగు చేయించాలనుకున్నాను. నాకేం పీఠం లేదు, నాకేం పెద్ద అకౌంట్లు లేవు, నా వెనకాతల బలం లేదు, కేవలం పౌరాణికుణ్ణి. కానీ ఇంట్లో కూర్చుని అమ్మా బంగారు కవచంలో నిన్ను చూడాలనుకుంటే ఎలా వచ్చిందో తెలియదు బంగారం, అలాగే వచ్చి కవచం తయారైపోయింది. ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అది కారణం ఏంటంటే భక్తి ఇంకంతకంటే ఏం లేదు. అదే నేను చేస్తున్నాను, ఇది నా శక్తి, నేను ఇది స్థాపించానని అహంకారం ఉంటే ఆ పని సక్రమంగా జరగదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక పని సంకల్పిస్తే ఆ సంకల్పం అమ్మవారి సంకల్పం అయితే మనకి నమ్మకం ఉంటే పని అవుతుంది. అదే అహంకారం ఉంటే వజ్రాయుధం కూడా పూచిక పుల్లైపోతుంది. దానికి ఉదాహరణ ఇంద్రుడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు వృత్రాసురుణ్ణి. వజ్రం విరిగిపోయిందిట. కారణం, నేను పరాక్రమవంతుణ్ణి, నా వజ్రంతో ఎవడైనా చంపుతాను అని అహంకరించాడు ఇంద్రుడు. అహంకరిస్తే వజ్రం పూచిక పుల్లయ్యింది. ఆ తర్వాత అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరి నువ్వే దిక్కన్నాడు. అప్పుడు అహంకారం విడిచిపెట్టి భక్తితో అమ్మని పట్టుకోగానే ఈ వజ్రం వజ్రమై వృత్రాసురుణ్ణి చంపింది. ఎప్పుడూ మన కర్మములు అహంకారం లేకుండా చెయ్యాలి, భక్తితో చెయ్యాలి. చేస్తే ఆ పనులు అయిపోతాయండి. మేము ఎన్ని యాత్రలకు తీసుకెళ్ళాం, ఎప్పుడు హడావుడి పడలా, ఏం బెంగపెట్టుకోలే, ఒక అన్నం పెట్టి ఇంట్లో కూర్చున్నాం. ఎలా భక్తులు వస్తారో, కార్యక్రమం ఎలా సాగుతుందో తెలియదు. ఈ కార్యక్రమానికి ఈసారి ఒక ఆర్గనైజర్ లేరనుకుంటే అంతకంటే గొప్పవాడు వస్తాడు. నాకు వచ్చే పని చేసి పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆనాడు ఈనాడు సంపూర్ణ శరణాగతి అమ్మని మనం పొందితే అమ్మా నీవే దిక్కు, ఈ పని చెయ్యి అంటే చేసి పెడుతుంది. మీ అందరూ కూడా అదే మార్గంలో నడుచుకోండి. సంపూర్ణముగా మన బాధ్యత అమ్మకి విడిచిపెట్టండి, నమ్మి చెయ్యండి, చిత్తశుద్ధితో చేయండి, అయిపోతాయి మీ పనులు. లేకపోతే అహంకారం వల్ల కొంత దెబ్బతింటాం. అనగానే అత్యద్భుతమైన ఈ కథ విన్నటువంటి మహాత్ముడు జనమేజయుడు పరమానంద భరితుడే, ఇక మీదట నిరంతరం నేను శ్రద్ధతో ఈ పని చేస్తాను. అహంకారం నుంచి బయటపడడానికి ఇంకా ఏమైనా ఉత్తమమైన కథలుంటే చెప్పు అన్నాడు ఆయన. చెబుతున్నా విను. పూర్వం నరనారాయణులు మహాతపస్సు చేశారు. ఆ నరనారాయణులను పాడు చేయడానికి, అంటే వారి తపస్సుని పాడు చేసి వాళ్ళని సంసారములో నెట్టడం కోసం ఇంద్రుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆనాడు నరనారాయణులు ఎంత నిష్ఠతో ఉన్నారో వివరిస్తాను. నరనారాయణ చరిత్ర చాలా గొప్పది. నరుడే అర్జునుడు, నారాయణుడే కృష్ణుడిగా పుట్టాడు. వాళ్ళు ధర్మస్వరూపులు. వారి చరిత్ర వింటే మనకు అహంకారం తొలగిపోతుంది. పూర్వం భగవంతుడు ధర్మదేవతగా పుట్టాడు. ఈ ధర్మదేవతకి 10 భార్యలు. ఈ 10 దక్షుడు కూతుళ్ళే. ఈ ధర్మదేవతకి దక్షుడి యొక్క కూతుళ్ళు 10 ఇద్దరి వల్ల 4 కొడుకులు పుట్టారట. హరిం కృష్ణం నరం చైవ తథా నారాయణం రూప. శ్రీ మహావిష్ణువు తన శరీరమును 4 చేసుకున్నాడు. విష్ణువు యొక్క 4 వ్యూహ చతుష్టయం అంటారు. విష్ణువు తన శరీరము 4 కింద విభజించుకుని అందులో ఒక భాగంతో ధర్మదేవత భార్య గర్భంలో నుంచి హరి అనే పేరుతో పుట్టాడు. 2 కృష్ణుడు అనే పేరుతో పుట్టాడు. 3 నరుడు అనే పేరుతో పుట్టాడు. 4 నారాయణుడు అనే పేరుతో పుట్టాడు. హరి కృష్ణుడు అనే పేరుతో పుట్టిన ఇద్దరు, ఒకడు విష్ణువు పేరుతో వైకుంఠంలో ఉన్నాడు, కృష్ణుడు అనే పేరుతో 2 ఆయన గోలోకంలో ఉన్నాడు. ఇదంతా మళ్ళీ వాసుదేవుడి యొక్క వ్యూహం. ఇక మిగతా ఇద్దరు నరనారాయణులు బదరీ వెళ్ళారు. మీరు వెళ్ళి చూసే ఉంటారు, మీలో చాలామంది బదరీ వెళ్ళే ఉంటారు. ఏమాత్రం మంది వెళ్ళారో చేయొద్దండి, అబ్బో చాలామంది కనపడుతున్నారు. అక్కడ బదరీలో నారాయణుని గుడి ఉందే, ఆ ప్రాంతంలో పూర్వం రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి. రేగు చెట్టుని సంస్కృతంలో బదరీ అంటారు. బదరీ అంటే రేగు, రేపుకాయలు తిన్నారుగా. ఆ బదరీ వనంలో చెట్ల మధ్యలో కూర్చుని వాళ్ళు తపస్సు చేశారు. ఆ బదరీ వనంలో పూర్తిగా 1000 ఏళ్ళు తపస్సు చేశారటండి వాళ్ళు. పూర్ణం వర్ష సహస్రంతు చక్రాతే తప ఉత్తమం, 1000 సంవత్సరముల కాలం కఠోర దీక్షతో నరనారాయణులు తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచేవి. తపము అంటే వేడి. భక్తితో భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మన శరీరం వేడెక్కుతుంది. ఆ వేడి ఈ శిరస్సు పై నుంచి, తలపై నుంచి మంట రూపంలో బయటకు వస్తుంది, అగ్నిజ్వాలగా బయటకు వస్తుంది. ఈ అగ్నిజ్వాలలు వాళ్ళ శిరస్సు మీద నుంచి లేచి ఇంద్రలోకాన్ని కాల్చేయి. అక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయింది ఆ మంట. దానికి తపస్సు అని పేరు. అంత తపస్సు చేయాలి. దాంతో ఇంద్రుడికి భయం కలిగింది. ధర్మదేవత కొడుకులు నరనారాయణులనే మునులు బదరికావనంలో తపస్సు చేస్తున్నారు. వాళ్ళ శరీరం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఇంత కఠోర తపస్సు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? బహుశా ఈ తపస్సు వల్ల బ్రహ్మ ప్రత్యక్షమవుతాడని, బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడని వాళ్ళ ఆశ. నిజంగానే వాళ్ళ ఆశ ఫలించి ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ వాళ్ళకి ప్రత్యక్షమైతే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇంద్ర పదవి ఇమ్మని అడుగుతారేమో. అప్పుడు బ్రహ్మగారు, మీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఇచ్చేసాను పుచ్చుకోండి అని ఇంద్ర పదవి ఇచ్చేస్తాడేమో. ఇచ్చేస్తే నన్ను బయటికి గెంటేస్తారేమో. ఈ ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటేస్తారో ఏం తెలుసు. కాబట్టి నన్ను గెంటేసి నా సీటు పొరపాటున వాళ్ళకి ఇస్తే నేను ఎలా బతుకుతాను, పదవి లేకపోతే బతకలేను అనుకున్నట్టు ఇంద్రుడు. వాళ్ళు మహాత్ములు, విష్ణు స్వరూపులు, వాళ్ళకి ఈ బోడి ఇంద్ర పదవి కావాలా? వైకుంఠమే వాళ్ళది. అయినా లోక శ్రేయస్సు కోసం వాళ్ళు తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంద్రుడికి ఇప్పుడు అనుమానమే కదా. అందుకని వీళ్ళు తపస్సు చేసి నా పదవి ఎక్కడ లాగుతారో, నా పదవికి ఎక్కడ ఎసరు పెడతారో అని అనుకుని వెంటనే ఆయన మన్మధుణ్ణి పిలిచాడు. మన్మథ, నువ్వు వసంతుణ్ణి వెంట పెట్టుకుని, ఈ అప్సరసల్ని వెంట పెట్టుకుని నరనారాయణులు తపస్సు చూస్తున్న చోటికి వెళ్ళు. ఎంత తపస్సు చేసిన వాడైనా ఋతువులు పవిత్రంగా ఉంటే వ్యామోహంలో పడిపోతాడు. వసంత ఋతువుని ఆ ప్రాంతమంతా వచ్చేలా చేసేయి. అప్పుడేమవుతుంది? చెట్లకి చిగుళ్ళు వస్తాయి, మల్లె తీగలు వస్తాయి, మల్లె తీగలకి మల్లె పువ్వులు వస్తాయి, సన్నజాజులు పోస్తాయి, ఇంకా సువాసనతో ఉన్న పువ్వులు వస్తాయి. ఈ పువ్వులు వాసన పీల్చిన వాడికి కొంచెం మత్తు వస్తుంది. ఆ సమయంలో మన్మథ, నువ్వు రతీదేవితో వెళ్ళి ఆయన మీద పూలబాణం వెయ్యి. మన్మథుని పూలబాణం గుండెల్లో గొచ్చుకుంటే ఎంత నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేస్తున్నవాడైనా స్త్రీ మోహంలో పడిపోతాడు. ఇక నా స్వర్గలోకంలో రంభ, హరిణి, హేమ మొదలైన అప్సరసలు ఉన్నారు, అందగత్తెలు. ఈ అందగత్తెల్ని పట్టుకెళ్ళి నరనారాయణుల దగ్గర నృత్యం చేయించు. నృత్యం చేస్తూ ఉంటే నువ్వు వేసిన పూలబాణం దెబ్బకి నరనారాయణులు తపస్సు అని కళ్ళు విప్పి చూస్తారు. ఈ రంభ, ఈ హరిణి, ఈ హేమ వీళ్ళంతా తధీన్ ధీన్ తననా డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు వ్యామోహంలో పడి, కౌగిలంతలో పడి తపస్సు మానేస్తారు, భ్రష్టులు అయిపోతారు. అప్పుడు బ్రహ్మవరాలు ఇవ్వడం, ఇవ్వకపోతే నా పదవి సేఫ్గా ఉంటుంది, నా పదవి కోసం తపస్సు పాడు చేయబోయ్ అన్నట్ట. అప్పుడు అప్పటికే చెప్పాడు మన్మథుడు, వాళ్ళు అమ్మవారి మాయా బీజ జపం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో సామాన్య భక్తులనైతే ఏదో బుల్లి బుల్లి పూజలు చేసుకునే వాళ్ళని, కొంచెం కొంచెం నిష్ట కలిగిన వాళ్ళని నేను పాడు చేయగలను. కానీ అమ్మవారి గురించి ఉపాసన చేసేవాళ్ళు మాత్రం మన్మధుని మాయలో పడరు, అందగత్తెలు సుందరీమణుల వ్యామోహంలో పడరు, వాళ్ళంత తేలిగ్గా బుట్టలో పడరు. అనగా పర్వాలేదునే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యని బతిమాలేట ఆయన. సరే పాప, ఇంద్రుడు బతిమాలితే కాదనకూడదు కదా. బయలుదేరాడు ఆయన. బయలుదేరి పూలబాణం వేశాడు నరనారాయణుల మీద. ఒక బాణం కాదు, 5 బాణాలు వేశాడు. మన్మధుని దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఒక్క బాణం వేస్తేనా, ఇంకా రిటైర్ అయిపోయి 70 ఏళ్ళు వచ్చినవాడు కూడా ఓహో సుందరి, ఓహో సుందరి అని వెంటబడతాట. ముసలివాళ్ళని కూడా మాయలో పెట్టేటటువంటి బాణాలు అవి. ఆ బాణముల వల్ల వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు, అవి అనుభవించిన పెద్దలను అడిగితే తెలుస్తుంది. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లు వాళ్లే చెప్పగలుగుతారు. అందులో అరవిందం అశోకం, సూతం, నవమల్లిక, నీరోత్పలం అనే ఐదు బాణాలు ఉంటాయి. అరవిందము అంటే తామర పువ్వు, మొదటి బాణం తామర పువ్వు. ఇది వెయ్యగానే హర్షం, ఆనందం కలుగుతుందిట. మన్మధుడు మొదటి బాణం వేశాడా, ఈ మొదటి బాణానికి ఇక ఎక్కడే ఆనందం వచ్చేస్తుందన్నమాట. ఇంక రెండోది అశోక పుష్పం వేస్తేనా, ఈ ఆనందంలో ఇక కబుర్లు మొదలెడతాడు. హలో హలో, మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందామే, డే అండ్ నైట్ అండి చాటింగ్ మొదలెడతాడు. ఇక ఇక్కడి నుంచి మొదలవుతుంది రెండో బాణం అశోకం. ఇక మూడవది చూతం, మామిడి. ఈ మామిడి పువ్వుతో శరీరంలో మార్పులు వస్తాయి, గగురుపాట్లు, ఎక్కడ లేని ఆనందాలు, శరీర స్తంభనలు మొదలవుతాయట. దానికి అందుకే స్తంభనము. మొదటిది హర్షము, రెండవది చేతనము, మూడవది స్తంభనం అని పేరు. నాలుగో బాణం వేశాడా, ఇక వాడు ప్రపంచాన్ని మరిచిపోయి స్వేచ్ఛగా క్రీడిస్తాడు. ఐదవ దానికి పూర్తిగా సంసారంలో పడిపోయి ఈ రోజు నుంచి సలామ లేకం అంటాడు, భార్య కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు, బానిసైపోతాడు. ఈ ఐదు బాణాలు నరనారాయణుల మీద వేశాడు మన్మథుడు. అక్కడితో అక్కకుండా అప్సరసల్ని పిలిచి నృత్యం చెయ్యి అన్నాడు. అప్సరసలు నృత్యం చేశారు. ఇక ప్రకృతి అంతా మార్చేశాడు. వసంత ఋతువుని పిలిచి ఈ వాతావరణం అంతా మంచి ఆహ్లాదకరంగా మార్చాయి. ఎప్పుడూ కూడా స్త్రీ వ్యామోహానికి ఈ పువ్వులు, ఈ తీగలు, కోకిలల కిలకిలారావాలు, మంచి మంచి నృత్యాలు పనికొస్తాయి అనగానే వసంత ఋతువు గారు ఏం చేశారు, ఆ ప్రాంతమంతా చైత్రమాసంలో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం సృష్టించాడు. మామిడి చెట్లు చిగురించాయి, రేగు చెట్లు చిగురించాయి, ఎక్కడెక్కడి నుంచో కొత్తగా మల్లె తీగలు వచ్చాయి, మల్లె పువ్వులు గుబాళింపు వచ్చింది, కోయిలలు వచ్చే కుహుకుహు అని పాడాయి, చిలుకలు గోరువంకలు ముచ్చట్లాడుకోవడం మొదలెట్టాయి. ఈ వాతావరణం, ఈ నృత్యం, ఈ బాణాలు తగిలితే ఎటువంటి వాడైనా కాముకుడైపోతాడట, పరమ కాముకుడైపోతాడు అన్నమాట. కొన్ని దరిద్రపు సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల కంటే కూడా ప్రమాదకరుడు మన్మధుడు. ఈ విధంగా మన్మధుడు వాళ్ళని ఏదో రకంగా బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించాడు. మహాత్ములు వాళ్ళు, జితేంద్రియులు. అందువల్ల వాళ్ళు ఎన్ని బాణములు వేసినా కళ్ళు విప్పలేదట. వాగ్బీజం కామబీజంచ మాయాబీజం తథైవచ చిత్తే యస్య భవేత్తంతు బాధితుం కోపి నక్షమః. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ దేవీ భాగవతంలో. మహానుభావులు కొంతమంది తమ మనస్సులో వాగ్బీజమును, కామబీజమును, మాయాబీజాన్ని పెట్టుకుని జపం చేస్తారు. వాగ్బీజం అంటే ఐం. కొంతమంది ఎప్పుడు లోపల లోపల ఐం 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 అని జపం చేస్తారు. మరికొంతమంది క్లీం, దీనికి కామబీజం అని చెప్పాను కదా, కోరిన కోరికలు తీర్చే బీజం, క్లీం క్లీం అని జపిస్తారు. మరికొంతమంది హ్రీం హ్రీం అని జపిస్తారు. ఈ ఐం క్లీం హ్రీం అనే బీజములు మూడు జపం చేసే మహానుభావుల మనస్సుని ఎవ్వరూ పాడు చేయలేరట. ఈ బీజములు భక్తితో గురువుల ద్వారా విని ఉపదేశం పొంది జపం చేసేవాడిని మన్మధుడేమీ చేయలేడు. అసలు ఈ ప్రపంచంలో ఏ వ్యసనం వాడిని పాడు చేయలేవు. వాడు ప్రపంచంలో ఒకలా గొప్పవాడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు. ఇలా నిరంతరము బీజ జపం చేస్తూ ఉన్న వాళ్ళని నేనేం చేయలేకపోయానంటే పాప మన్మధుడు దివాళా ఎత్తాడు, డేలా పడిపోయాడు, నీరస పడిపోయాడు. పరుగు పరుగును వచ్చి, ఇంద్ర నువ్వు చెప్పినట్టే వాళ్ళని భ్రష్టుల్ని చేయటానికి నేను చాలా ప్రయత్నములు చేశాను, ఎన్ని చేసినా ఆ ఇద్దరు తపస్సు మానడం లేదు, జపం మానడం లేదు, అసలు స్త్రీలను చూసి వ్యామోహం పొందడం లేదు అనగానే ఆయన తెల్లబోయాడు. ఈసారి ఏం చేశాడు, తపస్సు వల్ల వాళ్ళు పాడవకపోతే వేరే మార్గం చూస్తాను అని సింహాన్ని పంపించాడు, పులుల్ని పంపాడు. ఈ పులులు సింహాలు వాళ్ళ మీదకు దూకాయి, దూకి వాళ్ళని ఏమీ చేయలేక పారిపోయాయి. క్రూర మృగాలకు కూడా వాళ్ళు కదలలేదు, ఆడవాళ్ళకి కదలటం లేదు, క్రూర మృగాలకి చలించటం లేదు. ఇంకేం చేద్దాం అనుకుని పెద్ద కుంభవృష్టి వర్షం కురిపించేసేట. ఈ వర్షం దెబ్బ కింద తపస్సు మానేసి పారిపోతారేమోనని ఘుమ ఘుమారామ సంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మగుచు విద్యోత మానోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవ మగుచు అడరి జలి గురియంగ ఇరుడస్తమింప భూరి నీరంధ్రని విడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తు గోచరంబు కాని ఎట్లున్న వాన కురిపించే అన్నారు. ఆకాశమంతా నల్లని మేఘాలు వచ్చాయి. దట్టమైన మేఘములు ఇంద్రుడు పంపాడు. ఈ మేఘములు ఆకాశాన్ని ఆవరించాయి. మెరుపు తీగలు మెరిశాయి. పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఉరుములు ఉరిమి పిడుగులు పడ్డం మొదలుపెట్టాయి. ఈ మేఘాలలో నుంచి కుంభవృష్టి కురిసింది. ఏం వర్షం అండి, ఈ హుద్దు హుద్దులు గుద్దుగుద్దు తుఫాన్లు వ్యర్థం, అంత బాగా వర్షం కురిసింది అక్కడ. దబ్బ 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 దబ్బ, ఏనుగులు తొండంతో విడిచిపెడితే నీరు ఎలా ఉంటుందో అలాంటి నీరు వర్షం కింద కురిపించాడు ఇంద్రుడు. పిడుగులు పడినా, వడగళ్ళు పడినా, పెద్ద పెద్ద కుంభవృష్టి కురుస్తున్నా, ఉరుములు ఉరుముతున్నా, మెరుపులు మెరుస్తున్నా, ప్రపంచ ప్రళయం వచ్చినట్టయిపోయినా ఆ ఇద్దరు అలాగే జపం చేశారు. తడిసి అక్కడే కూర్చున్నారు తప్ప అస్సలు కదలలేదు. ఇప్పుడు ఇంద్రుడికి భయం పట్టుకుంది, వర్షం కురిపించి వీళ్ళ తపస్సు పాడు చేయలేకపోయాను, స్త్రీలను పంపించి వీళ్ళ మనస్సు మార్చలేకపోయాను, క్రూర మృగాదులను సృష్టించి కూడా ఏమీ చేయలేకపోయాను, ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా అప్పుడు రంభంది, ఇందాక ఎలా ఉన్నా ఈసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని ముట్టుకుని స్పర్శతో మారుస్తానందిట. అప్పుడు ఇంద్రుడు పోన్లే లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ప్రయత్నం చేయన్నాడు పాపం. అనగానే రంభ కొంతమంది అందగత్తెలను వెంట పెట్టుకొచ్చి ఈ నరనారాయణుడు మీదబడి ప్రేమగా చేత్తో నిమిరింది, స్పృశించింది, గంధం పూసింది. కన్నవేరముని రాజమౌళి నిన్ను తన్ని ఇల్తు ఆనౌదకేళి, కన్నవేరముని రాజమౌళి. ఓ మునీశ్వర, ముని రోజుల్లో కల్లా గొప్పవాడివి, ఆనందకేళిలో తాండవమాడు అని స్పృశించింది, గంధం పూసింది, పూలదండలు వేసింది, ఎన్ని వేసింది వాళ్ళు కదలలేదు. చివరికి హఠాత్తుగా నారాయణుడు కళ్ళు విప్పాడు. అప్పటికే నరుడు అంటున్నట్ట, తొందరపడకు అన్నయ్య అన్నట్ట. అయినా సరే ఈ ఆడవాళ్ళకు కొంచెం బుద్ధి చెప్పాలనుకుని ఆయన, ఓ రంభ, ఓ హరిణి, ఓ హేమ, మీరంతా ఎన్ని రకాల వెకిలి వేషాలు వేసినా మేము జితేంద్రియులం కదలం, ఈ మాత్రం అందానికే లొంగిపోతామా, నిన్ను మించిన అందగత్తెల్ని నేనే సృష్టించుకుంటాను చూడు అని టక్కన ఇలా తొడ మీద కొట్టాట. ఆ తొడ మీద కొట్టగానే తొడలోంచి ఒక అందగత్తె బయటకు వచ్చింది. రంభ కంటే వెయ్యి రెట్లు అందంగా ఉండేవాడు బయటకు వచ్చింది. ఊరువు అంటే తొడ, ఊరువు నుంచి వచ్చింది కనుక ఊర్వశి అన్నారు. ఊర్వశి అలా పుట్టిందనమాట. ఊర్వశి అనే ఒక అప్సరసని ఆయన తన తొడ నుంచి సృష్టించాడు. నారాయణుని కుడి తొడ నుంచి పుట్టిందనమాట. అప్పటి నుంచి ఊరువు నుండి పుట్టి ఊర్వశి అయ్యింది. చూసారా, ఇలాంటి అందగత్తెలు నా శరీరంలో కొన్ని కోట్లు ఉన్నారు. నేను తలుచుకుంటే అంతా అందగత్తెలే. కాబట్టి మీ బోడి అందంతో నన్నేం ఆకట్టుకోలేరు అన్నట్ట. అనగానే వాడు తెల్లబోయి, ఇంత అందగత్తె తొడలోంచి వచ్చింది, మెడలోంచి, తొడలోంచి, చేతుల్లోంచి, గోళ్ళల్లోంచి అందగత్తెల్ని సృష్టించే శక్తి కలిగిన మీ దగ్గరకు వచ్చి ఈ అంగాంగ ప్రదర్శన చేస్తే మీరెక్కడ లొంగుతారు అని వాళ్ళు తెల్లబోయి, ఏం చేయమంటావు ఇంద్రా అన్నారట. అప్పుడు ఇంద్రుడు వచ్చి, మహాత్మా సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించినందుకు, ఇంకా మేము మా దారిని మేము వెళ్ళిపోతాం, కానీ దయతో ఒక్క కోరిక కోరతాను తీరుస్తావా అంటే ఏమిటన్నట నారాయణుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నా ఇంద్ర పదవి మాత్రం కోరుకోకండి అన్నట్ట. ఆయన పక్కపక్కనవి, ఒరే నాయన ఇదిగో చూడు అని ఒక్కసారి తన విశ్వరూపం చూపించాడు. వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేల శిరస్సులతో, కిరీటాలతో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆయన. ఈ ప్రపంచం నాది, నాలోంచి వచ్చిన ఒక చిన్న కణం, ఇంత బీజం, ఇంత బిందు, యు ఆర్ ఏ డ్రాప్ ఆఫ్ మై బాడీ. నీ బతుక్కి నా పదవి ఎంత, నా నీ పదవి ఎంత, ఇంత చేసి నా తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షం అవడం ఏమిటి, బ్రహ్మ ప్రత్యక్షం అయితే మాత్రం వాడేమిస్తాడు నాకు నా బిడ్డవాడు. కాబట్టి నీ పదవికి ఏం కంగారు పడక్కర్లా, ఎసరు పెట్టినాను కానీ ప్రభువు నాకు తెలియక, వాసుదేవుడివి, అనంతుడివి, విష్ణువు అని తెలియక ఏదో సామాన్య ఋషివి, తపస్సు చేస్తున్నావు, తపస్సు చేసిన పదవి లాక్కుంటావు అనుకున్నాను అని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాడు. ఇక వెళ్ళిరా అన్నట్టు ఆయన. ఈ వెళ్ళిపోతుగా మళ్ళీ ఇంద్రుడు, స్వామి ఇంకొక కోరిక కోరన అన్నట్ట. ఏమిటన్నాడు, ఎలాగో ఈ ఊర్వశిని ఏం చేసుకుంటావు, ఈవిడు కూడా నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. ఈ రంభాది అప్సరసలతో పాటు ఈ ఊర్వశి కూడా నాకు ఇచ్చేయి అనగానే ఆయన నవ్వి పట్టుకుపోనట్టే. ఇంద్రుడు లెవిలంతే పోయిన, అప్పుడైనా స్వామి నాకు మోక్షం ఇయ్యన్నాడా, అబ్బే ఊర్వశి నిమ్మని అడిగాడు. కొంతమంది భక్తులు అంతే, మొత్తం మీద ఊర్వశిని కూడా పట్టుకుపోయాడు ఆయన. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఒక్క పెసరు అహంకారం చూపించాడో ఆయన, భూమి మీద ఉన్నంత వరకు మానవుడే కదండి, వైకుంఠంలో ఉన్నప్పుడు విష్ణువు, కానీ భూమి మీద ఉన్నప్పుడు నరుడే, నారాయణుడే. నారాయణుడిగా అహంకరించి ఊర్వశిని సృష్టించి కొంత ఇంద్రుణ్ణి బెదిరించడం వల్ల అప్పటి వరకు చేసిన తపస్సు అంతా పాడైపోయిందిట. భగవంతుడికే తపస్సు పాడైపోయిందిట. అంటే భగవంతుడు ఎందుకు లోకానికి ఆ మాట చెప్పాడంటే, భగవంతుడైనా భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు మానవుడే, మానవుడిగా ఉన్నప్పుడు అహంకారం చూపించకూడదు, అహంకారం వల్ల తపస్సు పాడైపోతుందని చెప్పడానికి తపస్సు అంతా పాడు చేసుకుని మళ్ళీ మొదలెట్టారు తపస్సు వాడు. మళ్ళీ రెండోసారి ఇంకో గొడవ వచ్చింది ఇక్కడ. వీళ్ళు ఇలా తపస్సు చేస్తూ ఉన్న కాలంలో ఇంకో రోజు ఒక తమాషా జరిగింది. ఒకనాడు మహానుభావుడు చ్యవనుడని ఒక మహర్షి ఉన్నాడు. చ్యవనుడి గురించి వినని వాడు ఉంటాడు, భృగు మహర్షికి ముగ్గురు భార్యలు, పెద్ద ఆవిడ పేరు పులోమ. ఈ పులోమ అనే ఆవిడకి మొదటి కొడుకు చ్యవన మహర్షి, రెండో కొడుకు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు రెండో కొడుకు. భృగువు యొక్క పెద్ద భార్య పులోమ యొక్క మొదటి కొడుకు చ్యవనుడు, రెండోవాడు శుక్రుడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురికి పులోమ కూతురు గనక పులోమజ అంటారు. ఈవిడే ఇంద్రుడి భార్య శచీదేవి. శచీదేవి స్వయంగా శుక్రాచార్యుడికి సొంత సిస్టరు, ఒకే తల్లి బిడ్డలు వాళ్ళు. పులోమ కూతురు గనక పులోమజ లేక పౌలోమి అంటారు. ఆవిడకే శచి అని కూడా పేరు. భృగు మహర్షి కొడుకులిద్దరినీ తపస్సుకి పంపి ఈ కూతుర్ని ఇంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ చూశారు విచిత్రం, సొంత చెల్లెలు భర్త అంటే తనకి బావగారు అవుతారు ఇంద్రుడు, కానీ శుక్రాచార్యుడు రాక్షసులకు గురువయ్యాడు. ఎప్పుడు బావగారికి బావమరిదికి పడేది కాదు. ఇప్పటికీ కలియుగంలో చాలామంది బావ బావమరిదులు అంతే, అలాగే కొట్టుకు చచ్చిపోవటంలా, పురాణాల్లో కూడా అలా ఉన్నారు. కానీ ఐకమత్యంతో ఉండేవారు. అదొక విచిత్రమైన బంధం. దాని గురించి చెప్పాలంటే అది పెద్ద మహాగాథ, అదొక మాయ. ఈ ఇద్దరు అయిన తర్వాత రెండో భార్య మరొక ఆవిడ ఉన్నది. ఆవిడ పేరు ఖ్యాతి. భృగు మహర్షి యొక్క రెండో భార్య ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. భృగువు కూతురు గనక లక్ష్మీదేవిని భార్గవి అన్నారు. భార్గవి అనే పేరుతో లక్ష్మీదేవి స్వయంగా కూతురుగా పుట్టింది. ఇంకా మూడో భార్య ఒక ఆవిడ ఉన్నది. ఆవిడికి పుట్టినటువంటి వాళ్ళే భార్గవులు. వాళ్ళు చాలా కాలం పాటు భూలోకంలో ఈ భృగు వంశస్థులంతా కార్తవీర్యార్జునుడికి పురోహితులుగా ఉన్నారు ఈ భార్గవులు అనేవాళ్ళు. ఇలా ముగ్గురు భార్యలు. ఈ భృగు మహర్షి యొక్క కొడుకుల్లో పెద్ద కొడుకు చ్యవన మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భార్య పేరు సుకన్య. వాళ్ళ కథ మనకి దేవీ భాగవతంలో 7వ స్కంధంలో వస్తుంది. ఇప్పుడు మనం ఇంకా 4వ స్కంధంలో ఉన్నాం. 5వ స్కంధంలో మహిషాసురుడి కథ, శుంభనిశుంభుల కథ వస్తుంది. 6వ స్కంధంలో విష్ణుమూర్తికి కొడుకులు పుట్టడం, ఆ కొడుకే హైహై వంశం. అలాగే రేవంతుడు అని ఒకడు ఉంటాడు గుర్రపు రోతు, వాడి కథ వస్తాయి. 7వ స్కంధంలో సుకన్యా చ్యవనుల కథ, దుర్గాదేవి కథ, దుర్గమాసురుడి కథ వస్తాయి. 8వ స్కంధంలో నరకవర్ణన వస్తుంది. 9వ స్కంధంలో మహాలక్ష్మి కవచం, సరస్వతీ కవచం, సరస్వతీదేవి మాఘమాసంలో పుట్టిందే ఆ కథ వస్తుంది. మీ పిల్లలకి సరస్వతీ కటాక్షం రావాలనుకుంటే తప్పక 9వ స్కంధం వచ్చినప్పుడు రోజు వినేటట్టు చేయండి. 9వ స్కంధంలో భూమి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కనుక నేను చెబుతున్నప్పుడు విని మీరు జపం చేసుకుంటే మీ పొలాలు మీ స్థలాలు సేఫ్గా ఉంటాయి, స్వగృహ ప్రాప్తి అన్నమాట. ఇది అయ్యాక 1వ స్కంధం వస్తుంది. అందులో భూగోళంలో ఉన్న అనేకమైన ద్వీపాల వర్ణనాది ఉంటుంది. ఈ 9వ స్కంధం అయ్యాక 10వ స్కంధము 11వ స్కంధం చాలా విచిత్రమైనవి. వీటిల్లో భూగోళాలు, దీంతోపాటు మహానుభావులైన గౌతముడు మొదలైనటువంటి మహర్షుల కథ ఉంటుంది. విభూతి మహిమ, రుద్రాక్ష మహిమ ఇవన్నీ వాటిల్లో ఉంటాయి. నరకం నుంచి ఎలా బయటపడచ్చో ఉంటాయి. ఇంకా చిట్ట చివరిది 12వ స్కంధం. ఇందులో గాయత్రీ మహిమ, అమ్మవారి మణిద్వీపం ఉంటుంది. ఈ మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటుందో అద్భుతమైన వర్ణన అనమాట. అది పూర్తయితే ఇంకా దేవీ భాగవతం పూర్తయినట్టు. ఇలా 12 స్కంధాలు ఉంటాయి. ఇప్పటికి మనం 4వ స్కంధం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అద్భుతమైన ఈ దేవీ భాగవతాన్ని సంపూర్ణంగా చెప్పుకునే భాగ్యం నాకు ప్రసాదించినందుకు గురువులకి, గురువుల యొక్క శిష్యులైన ఆయనకి, శ్రద్ధతో వింటున్న మీకు కూడా నేను అనేకమైన మంగళాశాసనాలు, ధన్యవాదాలు చెప్పుకుంటాను. గురువులకైతే నమస్కారం, మీకైతే మంగళాలు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఇంతమంది భక్తులు, మహాత్ములు శ్రద్ధతో వస్తున్నారు. అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇదే నైమిషారణ్యం. నేను కాసేపు సోత మహర్షిని, మీరంతా సౌనకాది మహర్షులుగా కనబడతారు. ఇదే హస్తినాపురంలో అయితే నేను వ్యాసుణ్ణి, మీరంతా జనమేజయ మహారాజుల్లా కనబడతారు అన్నమాట. ఇదే బ్రహ్మలోకం అయితే నేను బ్రహ్మదేవుణ్ణి, మీరంతా నారదాది మహర్షులుగా కనబడుతున్నారు. ఇంకా ఆఖరిన వైకుంఠము ఇవన్నీ దాటిపోయి మణిద్వీపంలో కూడా ఈ పురాణం చెబుతారట. మణిద్వీపంలో అయితే అమ్మవారు అక్కడ కూర్చుని వింటూ ఉంటే వసింజాది వాగ్దేవతలు చెబుతారు, ఆ 8 మంది వాగ్దేవతలు నేనైతే, ఎదురుగుండా మంత్రిణ్యంబాది దేవతలు మీరు. ఇప్పుడు ఆ మహాత్ములలో ఏది, ఇందాక నేను మీకు చెప్పానే భృగువు యొక్క కొడుకుల్లో ఉత్తమోత్తముడు అని చెప్పానే చవనుడు, ఆ చవన మహర్షి ఒకసారి ఒంటరిగా తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన భార్య సుకన్య గర్భవతి, ఈయన యాత్రలకు వెళ్ళాలని మొక్కుకున్నట్ట. మొక్కుకున్నాక భార్యతో పెడితే మంచిదే, కానీ మరి భార్య గర్భవతి కదా, అందుకని ఆవిడ్ని ఆశ్రమంలో అట్టే పెట్టి ఒంటరిగా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆయన తీర్థయాత్రలకు వెళ్లకుండా ఎవడూ తరించడు అంటే చవనుడు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాడు. అప్పుడప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాలి చక్క. మేము అయోధ్యకు వెళ్తున్నప్పుడు అయోధ్యకో, కాశీ వెళ్తున్నప్పుడు కాశీకో, ఇలా వచ్చారంటే మీకు పుణ్యం. కనీసం ఎప్పుడో ఒకప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళండి. శ్రద్ధగా తీర్థయాత్రలు చేస్తే తీర్థయాత్రల్లో పురాణ కథలు వింటే ఇహం పరం రెండూ వస్తాయి. చవన మహర్షి మహామహిమ కలిగిన వాడునా, అంత మహిమ ఉండి కాలినడకన తీర్థయాత్రలు చేశాడు ఆయన. అఖండ భూమండలం అంతా యాత్రలకి కాలినడకనే వెళ్ళాడు ఆయన. సమస్త క్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ నర్మదా నది దగ్గరికి వెళ్ళాడు చిట్ట చివరికి. ఆయన నర్మద దర్శన మాత్రంతో అనుగ్రహిస్తుంది, తెలుసు కదా మీకు. తీర్థయాత్రల్లో కొన్ని తీర్థాలు ఉంటాయి, అవి చూస్తే చాలు మనకు అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. గంగానది ఉందా, గంగలో స్నానం చేస్తే మాత్రమే మనం తరిస్తామట. అదే సరస్వతీ నదిలో నీళ్లు ఆచమనం చేస్తే తరిస్తాం. కానీ నర్మద ఒకవేళ స్నానం చేయలేకపోయినా అలా చూసి దండం పెట్టుకుంటే మానవుణ్ణి తరింపజేస్తుంది. అటువంటి నర్మద దగ్గరికి వెళ్ళాడు భృగుపుత్రుడు. కదాచిత్ భృగుపుత్రోత చ్యవనాఖ్యో మహాతపాహ జగామ నర్మదాం స్నాతుం తీర్థం వైవ్యాకృతీశ్వరం రేవాం మహానదీం దృష్ట్వా తతస్తస్యామవాతరత్ ఉత్తరంతం వ్రజగ్రాహ నాగో విషభయంకరః. చవనుడు తీర్థయాత్రలకు తిరుగుతూ నైమిషారణ్యం వంటి అడవులన్నీ తిరిగాడు. నైమిషారణ్యం, పుష్కరారణ్యం, దండకారణ్యం, ఉత్పలారణ్యం, ఇవన్నీ తిరిగి 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 ఓంకార క్షేత్రానికి వెళ్ళాడు. ఓంకార క్షేత్రం దగ్గర అంతా నర్మదా నది ఉన్నది. ఓంకార క్షేత్రానికి ఎప్పుడూ కూడా ఉజ్జయిని నుంచి వెళితే సుఖంగా ప్రయాణం ఉంటుంది. ఉజ్జయినిలో బయలుదేరితే రైలు ఉంది, కార్లు బాగా తిరుగుతాయి, బస్సులు తిరుగుతాయి. హాయిగా కారు ఎక్కితే 1-5 గంటల్లో ఉజ్జయిని నుంచి మనం ఓంకార క్షేత్రానికి వెళ్ళొచ్చు. ఓంకార క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం పేరు ఓంకారేశ్వరుడు. ఆయన 2 రూపములతో ఉంటాడు. అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఈ 2 కొండల మధ్యలో నర్మదా నది ప్రవహిస్తుంది. ఒక కొండ మీద ఓంకారేశ్వరుడు, ఇంకో కొండ మీద అమలేశ్వరుడు లేక అమరేశ్వరుడు అని ఉంటాడు. మా సంస్కృతంలో రాఖీ లాకి తేడా లేదు. రలయోహో అభేద, రా బదులు లా బదులు రా రాయచ్చు. కాబట్టి అమర అమల రెండింటికి అర్థం అదే. అందుకే చంద్ర లేఖ చంద్ర రేఖ అని కూడా అనొచ్చు. కాబట్టి సంస్కృతానికి ఉన్న సుఖం ఏంటంటే రాఖీ లాఖీ, వాకీ బాకీ తేడా లేదు. అందుకే వా బదులు బా వాడచ్చు. రవీంద్రనాథ్ రవీంద్రనాథ్, వంగదేశం బంగదేశం. ఆ బంగే బెంగాల్ అయ్యింది వాళ్ళ మనకి, బంగబంధు అంటారే అదనమాట. అలాగే రాఖీ లాఖీ తేడా లేదు. ఇక్కడ చిన్న అప్రస్తుతం చెప్పాలి. నేను అవధానం చేస్తున్నప్పుడు అష్టావధానం అప్రస్తుతంలో ఒక ఆయన అడిగాడు, రలయో రభేద అని సూత్రం ఉంది కదా అన్నాడు. ఉందండి అన్నాను. అయితే దూరదర్శన్కి రాబదులు లా పెట్టుకోవచ్చా అన్నాడు ఆయన. రాఖీ లాఖీ తేడా లేదన్నారు కదా, దూరదర్శన్లో ఆ రాబదులు లా పెట్టుకోవచ్చా అన్నాడు ఆయన. అప్పుడు నేను, అయ్యా కొనుక్కుంటే లా పెట్టండి, ఈ పక్క వాళ్ళు ఇట్లా ఫ్రీగా చూస్తే అప్పుడు రావు ఉంచుకోండి అన్నాను. అలాగా ఆ భాషకున్న ఒక చమత్కారం అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే ఇది అమలేశ్వరం అన్న ఓంకారం అమలేశ్వరం లేక ఓంకారం అమరేశ్వరం అని అనొచ్చు. ఈ 2 కలిస్తేనే జ్యోతిర్లింగం. కాబట్టి ఇటు అటు కూడా చూడాలి. మధ్యలో ఉంటుంది రేవానది. రేవానది అన్న నర్మదా నది అన్న అదే. ఈ ఉజ్జయిని నుంచి ప్రయాణం చేసేటప్పుడు ముందుగా మనకి మాహిష్మతి నగరం తగులుతుంది. మాహిష్మతి అనేది గొప్ప రాజధాని ఆ రోజుల్లో. ఎవరికి? కార్తవీర్యార్జునుడికి, కృతవీరుడికి. ఈ నర్మదా నదీ తీరంలో ఒక ముందు దున్నపోతుని అక్కడ పెట్టి తద్వారా ఒక రాజధాని కట్టారట. అందుకని మహిషము అంటే దున్నపోతు కదా, దాని పేరు మీదుగా మాహిష్మతి అని పేరు వచ్చింది. ఈ మాహిష్మతి దగ్గర దత్తాత్రేయుడు గుడి, నర్మదా స్నానం చేసి అప్పుడు ఓంకారానికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఓంకారానికి వెళ్ళాలంటే ముందు ఈ మహేష్మతి దగ్గర ఆగాలి. అక్కడ పరశురాముడు, ఆ తర్వాత దత్తాత్రేయుడు, కార్తవీర్యార్జునుడు వీళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఆ గుడికి ఎదురుగుండానే నర్మదా నది దబా 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 ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఆలయ దర్శనం చేసుకుని అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలి. ఇది విష్ణుమూర్తి చెప్పాడు, ముందు మహిష్మతి తర్వాత ఓంకారం. ఆ ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నదిలో ఇంకో నది కూడా కొలుస్తుంది. ఆ నది పేరు కావేరీ నది. ఈ కావేరీ కాకుండా అక్కడ ఒక కావేరీ ఉన్నది, అక్కడ కూడా ఇంకో కావేరీ ఉంది. ఈ కావేరీ అనేది నర్మదలో కలిసిపోయి రెండు కలిసి సంగమించి వెడతాయి. ఆ సంగమములో స్నానం చేస్తే వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. చివరి రోజుల్లో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. అందుకని ఆ సంగమంలో స్నానం చేయటానికి మహాత్ములు వెడతారు. ఒకసారి ఈ చవనుడు అక్కడికి వెళ్ళాడు. ఆ రేవానదిలో సంగమంలో స్నానం చేయబోయాడు. ఇంతలో పాతాళలోకం నుంచి తక్షకుడు అని ఒక పాము ఉన్నది. ఆ పాము కూడా అక్కడికి వచ్చింది. తక్షకుడు కూడా స్నానానికే వచ్చాడు. రాగానే ఎదురుగుండా స్నానాల రేవులో నర్మదా నదిలో సంకల్పం చెప్పుకుని స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్న చవనుడు కనబడ్డాడు. ఈ రేవు నాది, నేను స్నానం చేయాలని వస్తే నా రేవులో వీడు స్నానం చేస్తున్నాడు ఏమిటి అని చవనుడి మీద కోపం కలిగింది తక్షకుడికి. తక్షకుడికి కొంచెం తెక్కెక్కువ కదా, అందుకని కోపంతో పళ్ళు పటపట కొరికి ఈ ముని నేను స్నానం చేసే రేవులో స్నానం చేస్తాడా అని టక్కర పట్టేసుకున్నాడు. నోటితో బంధించేశాడు. పెద్ద సర్పం కదండి తక్షకుడు అంటే, మింగేశట పీక వరకు మింగేశాడు. పీక వరకు చవనుడు ఆయన నోట్లోకి వెళ్ళిపోయాడు. కంఠం దగ్గర నుంచి మాత్రం ఇంక మింగలేకపోయాడు పాపం తక్షకుడు. నిజంగా చవనుండి గనక కంఠం వరకు మింగి ఉంటే తక్షకుడు తక్షణం భస్మం అయిపోతాడు. చవనుడు అంత శక్తివంతుడు, అందుకే వాడు మింగలేక కంఠం దాకా మింగి పాతాళానికి పట్టుకుపోయాడ. పాతాళానికి పట్టుకుపోతున్నప్పుడు చవనుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని నారాయణ స్మరణమే చేసుకున్నట్టండి. నిజానికి ఆయన తలుచుకుంటే భస్మం చేయగలడు ఆ పాముని, కానీ నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, కోపగించకూడదు, నేను కోపగించి వీడిని శాపం పెడితే వాడు భస్మం అవుతాడు, కానీ నా తపశక్తి పాడైపోతుంది కాబట్టి కోపగించను, పోనీ కోపగించకపోతే వీడు నన్ను మింగుతాడు కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలి. రక్షించుకోవడానికి హరిస్మరణే. బాగా కష్టం వచ్చినప్పుడు ఆపదల నుంచి బయటపడడానికి హరిస్మరణ కంటే మరొకటి దిక్కులేదు. అందుకే ఆయన ఏం చేశాడనమాట, నారాయణ స్మరణ చేశాడు. సస్మార మనసా విష్ణుం దేవదేవం జనార్దనం సంస్మృతే పుండరీకాక్షే నిర్విశోభూన్మహోరగః. ఆ పాము కంఠం వరకు ఆయన మింగేస్తే పాము నోట్లోకి వెళ్ళి ఆయన పుండరీకాక్ష వాసుదేవ దేవదేవ జనార్దన అంటూ హరిస్మరణ చేశాడు. అప్పుడు ఏమైంది, ఈ పాము విషం కోరల ద్వారా ఆయన శరీరంలోకి వెళ్ళింది. ఆ విషం విరిగిపోయిందిట. ఒకసారి ఆలోచించండి, తక్షకుడనే 1000 పడగలు కలిగిన పాము కొరికితే ఆ కోరలతో శరీరంలోకి విషం వెళ్ళిపోదు, తీవ్ర విషం. ఆ విషానికి మనలాంటి వాళ్ళమైతే కాలి బూడిదైపోతాం. ఆయన తపశ్శక్తి కలిగిన వాడు ఏమవ్వలేదు, కానీ విషం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ విషం లోపలికి వెళ్ళి అంతలోనే విరిగిపోయి అమృతం కింద అయిపోయిందట. హరిస్మరణ వల్ల విషం కూడా అమృతం అయిపోతుంది. అది హరిస్మరణ యొక్క గొప్పతనం. ఏం భయపడకుండా పాతాళానికి వెళ్ళిపోయాడు తక్షకుడు. ఆయన పట్టుకుని పాతాళానికి పట్టుకుపోయాడు ఈ మింగి. ఇంకా తర్వాత మింగలేక, ఇదేమిట్రా బాబు వీడెక్కడ దొరికాడరా నాకు, కంఠం వరకు మింగిన వెంటనే ఎవడైనా చచ్చిపోవాలి, చచ్చిపోకుండా హరి హరి అంటున్నాడు. ఇంకా లోపలికి లాగుదామంటే నా శరీరం కాలిపోతుంది, ఈతడిని నా నోటితో పట్టుకోగానే నా నోట్లో మంట బయలుదేరింది. అంటే ఈతడెవడో గొప్పవాడు, ఇంకొంచెం వీడిని మింగితే నేనే కాలిపోతాను, ఎందుకు వచ్చిందనుకుని తుపుక్కును ఉమ్మేసి అంటే అక్కడ వదిలిపెట్టారు. తన దారిని తాను పారిపోయాడు. అలా ఉమ్మి కింద పారవేసిన తక్షకుడి మీద మాత్రం కోపగించి శాపం పెట్టలేదు. అంత సహనవంతుడు చవనుడు, మహానుభావుడు ఆయన. ఇప్పుడు ఎక్కడికి వచ్చానా అని చూసుకున్నట్ట, చూస్తే పాతాళలోకం. ఓహో పాతాళానికి వచ్చానా, పోన్లే అయితే అయింది, పాతాళానికే వచ్చాను. ఎక్కడో భూలోకంలో ఉన్న నన్ను రసాతలానికి పట్టుకొచ్చాడు తక్షకుడు. ఈ పాతాళంలో ప్రస్తుతం ఒక ఆయన ఉన్నాడు, వాడిని దర్శించుకుంటాను అనుకున్నట్ట. ఎవరు? ప్రహ్లాద కుమారుడు, పరమభక్తుడు, విష్ణుభక్తుడు. ప్రహ్లాదుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు నరసింహస్వరూపంతో హిరణ్యకశిపుణ్ణి చంపి ఆ తర్వాత ప్రహ్లాదుడిని పాతాళానికి పంపి పాతాళ లోకాన్ని పరిపాలించాడట. అందుకని ప్రస్తుతం ప్రహ్లాదుడు పాతాళంలో ఉన్నాడు. పోన్లే పాతాళానికి వస్తే వచ్చాను, ప్రహ్లాదుని చూడడం కూడా అదృష్టమే, అంతటి పరమ భాగవతోత్తముడిని చూస్తాను, ఇది తీర్థయాత్ర అనుకుని ఈయన ప్రహ్లాదుని దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. ఈ ఘట్టం రేపు మళ్ళీ సాయంకాలం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.